ఆదావందే శ్రుదీనాం ప్రణవవదుదితం ద్రావిడాం నాయవాజాం యన్మంత్రం ఛాత్రభావం స్వయమిహ భగవాన్ యస్య రంగే స ఐచ్ఛత్ వ్యాఖ్యాలోకానియ సూక్తేః లసతి కవచవద్యస్య సంయో భయంతా చిత్తేః మే సన్నిధత్తాం సమునిరవిరతం భాష్యగారావతారః హయానన పదాంభోజ రేణవశ్చంద భానవః వినాశయంతు నిశేషం అజ్ఞానధ్వాంత సంతతిం. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాగమముచత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతం యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకునేటప్పుడు ప్రధానంగా లోకానికి భక్తిని ప్రసాదించిన నారద భగవాను యొక్క వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంది. నారద భగవానుడే ఈ భాగవతం యొక్క వైభవాన్ని తాను ఎలా కుమారుని దృష్టిలో ఉన్న విన్నాడో దాన్ని ఈ లోకంగా తెలియజెప్పిన మహానుభావుడు. ఒకనాడు నారద భగవానుడు యామునం తటమాపన్న అని యమునా నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూడడం జరిగింది. ఒక వృద్ధురాలు చాలా బలహీనంగా ఉంది. ఆమె యొక్క ఒడిలో ఇద్దరు పడుకుని ఉన్నారు. వాళ్ళు వృద్ధుల వలనే కనిపిస్తున్నారు, వాళ్ళు ఇంకా బలహీనంగా ఉన్నారు. ఇది చూసిన ఆయన అడిగారు, అమ్మా నువ్వెవరు, నువ్వు ఎవరు, నీ యొక్క శరీరం ఒడిలో పడుకుని ఉన్నారు, చాలా నిష్ప్రాణంగా ఉన్నారు, ఎవరు వీళ్ళు అని అడిగాడు నారద భగవాన్. అలా అడిగితే ఆమె చాలా విచిత్రమైన సమాధానం చెప్పింది, ఆయన నా ఒడిలో పడుకున్న వాళ్ళిద్దరు కూడా నా కుమారులు అంది, నేను తల్లిని అని చెప్పింది. కానీ నిజానికి వాళ్ళ ముగ్గురులో తేడా చూస్తే తల్లిని అని చెప్పుకున్న ఆవిడ వాళ్ళకంటే కొంచెం చిన్నదానిలా కనిపిస్తోంది, నా కుమారుడు అని చెప్పినటువంటి వాడు చాలా ముసలివాళ్ళలా కనిపిస్తున్నారు. ఇదేంటమ్మా లోకంలో ఎక్కడైనా పిల్లలు యవనం కలిగి ఉంటారు, వయసు తక్కువ వాళ్ళు ఉంటారు, తల్లి వయసు ఎక్కువది ఉంటుంది, కానీ వాళ్ళకంటే నువ్వే కొంచెం వయసు తక్కువ దానిలా కనిపిస్తున్నావే అని అడిగారు నారద భగవానుడు ఆశ్చర్యంగా. ఇప్పుడు సమాధానం చెప్పింది, నేను ఎవరో తెలుసున్నాను ఆయన, అహం భక్తి విఖ్యాత, నన్ను భక్తి అంటారయ్యా, నేను భక్తిని చెప్పింది ఆవిడ. మరి నీ ఒళ్ళో పడుకున్న పిల్లలిద్దరు ఎవరమ్మా, వాళ్ళిరువురు కూడా జ్ఞాన వైరాగ్య నామాను, జ్ఞానమనే ఆయన ఒక ఆయన, వైరాగ్యం అనేటువంటి ఆయన ఒక ఆయన, వీళ్ళిరువురు కూడా నా పిల్లలు. కానీ వాళ్ళిరువురు ఎక్కువ వృద్ధులుగా బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసునా, మేము ముగ్గురం కూడా ఈ కలికాలంలో మమ్మల్ని ఆదరించేటువంటి వాడు లేక, భక్తి కలిగిన వాడు లేక, జ్ఞానం కలిగిన వాడు లేక, వైరాగ్యం కలిగిన వాడు లేక, వీళ్ళు ఎవరైనా ఉంటే కదా వాడికి ఆదరణ ఉంటుంది, కనుక వీళ్ళకి గ్రాహకాభావాలు అని గ్రహించేటువంటి వాడు లేకపోవడం వలన, ఆదరించే వాడు లేకపోవడం వలన జర అనేటువంటి వీళ్ళని ఆక్రమించింది, ఇలా వృద్ధుల కింద ఉన్నారు అని చెప్పింది భక్తి. అయితే నువ్వు కొంచెం వయసు తక్కువ దానిలా కనిపించడానికి ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటమ్మా అని అడిగాడు నారద భగవానుడు. నేను బృందావనానికి వచ్చాను కనుక ఈ బృందావనం అంతా భక్తి ప్లావితమైనటువంటి ప్రాంతం కనుక, శ్రీకృష్ణ భగవానుడు నడయాడిన, గోపికలు నడయాడిన, భక్తి ప్రవహించిన ప్రాంతం కనుక ఇతనికి రావడం వలన నాకు కొంచెం ఆరోగ్యం చేకూరింది ఆయన, కానీ వీళ్ళిరువురికి ఇంకా ఆరోగ్యం చేకూరలేదు, ఎలాగైనా నా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం కలిగి మేము ముగ్గురం ఆనందంగా ఆడుతూ పాడుతూ మేము స్వేచ్ఛగా సంచరించేటువంటి ఇదిగా చేయవలసింది, పుణ్యం కట్టుకో అని ప్రార్థించింది ఆవిడ నారద భగవాను. భక్తికి ఎలా ఓపిక వస్తుంది, వైరాగ్యానికి జ్ఞానానికి ఎలా మళ్ళా తిరిగి వాళ్ళ గుణం వాడికి వస్తుంది అనేది తెలియక నారద భగవానుడు ఆయన లోకములన్నీ సంచరించేవాడు కనుక ఏ జ్ఞాని కనిపిస్తే ఆ జ్ఞానిని అడుగుతూ ఉండేవాడు, అయ్యా మళ్ళా తిరిగి భక్తి ఎప్పుడు యవనాన్ని పొందినది అవుతుంది జ్ఞాన వైరాగ్యంతో కూడి అని ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఒకనాడు కుమార ఋషులు తారసిల్లితే కుమార ఋషుని అడిగాడు నారద భగవాను. అప్పుడు వాడు, నాయన దీనికి ఒక్కటే మార్గం, శ్రీమద్ భాగవతాన్ని వినిపించడం. శ్రీమద్ భాగవతాన్ని కనుక విన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మళ్ళా పూర్వపు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు కుమార ఋషులు. దానికి ఉదాహరణగా ఒక వృత్తాంతాన్ని చెబుతారు. ఈ వృత్తాంతం అంతకంటే ముందుకు జరిగినటువంటి వృత్తాంతం. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించడం ద్వాపరయుగానికి అంతం. కృష్ణ భగవానుడు అవతారం చాలించిన రోజు నుంచి కలియుగ ఆరంభమైంది. అలా కలియుగ ఆరంభమైన 30 సంవత్సరములకు పరీక్ష నరేంద్రుడికి శ్రీశుక బ్రహ్మర్షి భాగవతాన్ని వినిపించారు. తరువాత 200 సంవత్సరములకు జరిగిన ఒక వృత్తాంతాన్ని కుమార ఋషులు నారద మహర్షికి చెప్పారు. ఆ వృత్తాంతం ఏమంటే, పూర్వకాలంలో నామదేవుడు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకు ఒక భార్య, ఆ భార్య పేరు దుంధుడి అని. వారిరువురికి సంతానం లేదు. అపుత్రస్యగత్రినాస్తి, కనుక సంతానం కలిగితే బాగుండును అని ఆలోచించే సమయంలో ఒక మహర్షి ఆ దారిన వెళ్లేవాడు. నామదేవుని ఇంటికి వచ్చాడు, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అతని లోపాన్ని గమనించి ఒక అద్భుతమైన ఫలాన్ని అతనికి అనుగ్రహించాడు. నాయన, ఈ పండు, ఫలం అంటే పండు, ఈ పండును కనుక నీ భార్య తినమని చెప్పు, నీ భార్య తినట్లయితే నీకు మంచి సంతానం కలుగుతుంది అని చెప్పాడు మహర్షి. అతడు భార్యకిచ్చి తినమని చెప్పాడు. కానీ ఆ భార్యకి ఒక అప్పగారు ఉంది. ఆవిడ ఇంకా చాలా గొప్ప తెలివైన ఆవిడ. ఆవిడ సలహా అడిగింది, అక్క మా ఆయన ఈ పండించి తినమన్నాడు, తింటే పిల్లలు పుడతారట అని. ఆవిడ అంది, ఏదైనా పిల్లలు పుడితే నీ ఆరోగ్యం పాడైపోతుంది, కారణం ఏమి అంటే నీ అందం చెడిపోతుంది, ప్రసవాంతం మీ యవ్వనం అని. ఆ అందం అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది ఆడవాళ్ళు అంటే ప్రసవాంతం వరకు అని చెబుతారు. కనుక పిల్లల కంటే నీ అందం చెడిపోతే అప్పుడు నీ భర్త నిన్ను సరిగా చూస్తాడా అలా నిరూపణ చేయకండి. మరి ఎలాగా అంటే, నేను తప్పు చేశాను, నేను గర్భవతిగా ఉన్నాను, కనుక నా కుమారుడే నీ కుమారుడు అని నమ్మించి నీ ఆయనకి ఇవ్వచ్చుంది అని చెప్పి ఆ పండుని దొడ్లో పడవేసింది. ఒక ఆవు తింది నామదేవుడి ఇంట్లో ఉండే ఆవు. ఆ ఆవుకు ఒక కుమారుడు జన్మించాడు ఈ ఫలప్రసాదం చేత, ప్రభావం చేత. అతనికి గోకర్ణుడు అని పేరు పెట్టి నామదేవుడే సంస్కారములు అన్ని చేసి విద్యాబుద్ధులను కల్పించాడు. అతడు గోవుకు జన్మించడం వలన, ఫలంతో జన్మించడం వలన మానవుడు పుట్టడానికి కదా ఫలాన్ని ఇచ్చింది, మానవుడే జన్మించాడు. కానీ అతని చెవులు మాత్రం ఆవు చెవుల వలె ఉండడం వలన గోకర్ణుడు అని పేరు వచ్చింది. చాలా యోగ్యుడయ్యాడు ఆయన. యువత ఈ భార్య పుట్టింటికి వెళ్ళింది పురుటి కోసం, ఏదో నాటకం ఆడాలి కనుక ఆ పుట్టింటిలో అప్పగారు ప్రసవించినటువంటి కుమారుడిని తీసుకుని వచ్చింది మన కుమారుడు అని చెప్పింది. వాడికి దుంధుకారి అని పేరు పెట్టారు. వాడి దగ్గర లేనటువంటి అవలక్షణం లేదు, అన్ని అవలక్షణములు ఉన్నాయి. వాడి వలన పీడింపబడిన జనుల బాధను తట్టుకునలేక నామదేవుడు కూడా విరక్తుడై ఆ ఊరు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సొమ్మలేవి సరిపోలేదు, దుందుకారికి దొంగతనం చేయడం ప్రారంభించాడు. అది లేని వ్యసనం అనేటువంటిది లేదు. ఆ తల్లిని వాళ్ళని అందరినీ కూడా హింసించడం ప్రారంభించాడు. ఒకనాడు తాను నమ్ముకున్న వేస్తల ఆనందం కోసమని మహారాజు గారి ఖజానాకే కన్నం వేసి సొమ్ములు పట్టుకొచ్చాడు. ఆ సొమ్ములు తీసుకున్న తర్వాత ఆవేశ్వరందరూ ఆలోచించుకున్నారు, ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తే మా పేర్లన్నీ బయటకు వస్తాయి, కనుక ఈ రహస్యం బయటకు పొక్కకముందే వీడిని సంహరించాలి అనుకుని ఆ రాత్రికి రాత్రి బలవంతంగా సంహరించేశారు దుందుకారిని. అందువలన బ్రహ్మరాక్షస రూపాన్ని కొందరు ఒక విశాఖ రూపాన్ని పొంది వాడికి శుకృతి లేక తిరగడం ప్రారంభించాడు వాయువులు గాలిలు. ఇలా ఉండగా దేశాలు పట్టి వెళ్లిపోయి దేశాలని తిరుగుతున్నాడు విజ్ఞానం కోసమని ఈ గోకర్ణుడు. ఆయన మళ్ళా తిరిగి తన ఇంటికి వస్తే తండ్రి లేడు, తల్లి మరణించింది, ఇల్లు పాడుబడిపోయి ఉంది, బాగు చేసుకున్నాడు. బాగు చేసుకుని ఆ ఇంట్లో పడుకుంటే రాత్రి అయ్యేటప్పటికి చాలా భయంకరమైన ధ్వనులు వినిపించడం ప్రారంభించాయి. ఏమిటా ఈ ధ్వనులు అనుకుంటే ఆ తమ్ముడు చెప్పాడు, నేనే అన్నయ్య దుందుకారిని, నేను చేసినటువంటి పాపపు పనులకి బలవన్ మరణానికి ఈ పిశాచ రూపాన్ని పొందాను, దయచేసి నాకు ఎలాగైనా విముక్తిని అనుగ్రహించు అని. వెంటనే నా గోకర్ణుడు ఆయనకు కావాల్సిన సంస్కారములన్నీ ఏవైతే పరలోక క్రియలు చేయాల్సి ఉంటుందో అవన్నీ చేసినప్పటికీ కూడా అతనికి ప్రేత రూపం పోలేదు. అప్పుడు ఆయన భూప్రపంచం అంతా తిరగడం ప్రారంభించాడు. మళ్ళా మా తమ్ముడికి ఎలా ఈ పిశాచ రూపం పోతుంది, విముక్తుడు అవుతాడు ఈ పాపం బారి నుంచి అని. అప్పుడు అతనికి కుమార ఋషులు సాక్షాత్కరించి, ఆయన శ్రీమద్ భాగవతాన్ని వినిపించు ఆ దుందుకారికి. ఎంచేత శ్రీమద్ భాగవత ధ్వనే, భాగవత ధ్వని ఎక్కడ వినబడుతుందో సింహ శబ్దాదు మృకాయివ అని, సింహం యొక్క శబ్దాన్ని వినేటప్పుడు తోడేళ్ళన్నీ ఎలా పారిపోతాయో ఆ రీతిగానే భాగవత ధ్వని వినేటప్పటికి పాపములన్నీ కూడా పటాపంచరైపోతాయి, పారిపోతాయి, కనుక భాగవతాన్ని వినిపించమన్నాం. అప్పుడు భాగవతాన్ని వినిపించాడు గోకర్ణుడు. భాగవతాన్ని వినాలి అంటే అశ్రేష్ట జనవాహిని వచ్చి భాగవతాన్ని వింటున్నారు. గోకర్ణుడు చాలా యోగ్యుడైనటువంటి వాడు కనుక మధుర స్వరంతో శ్రీమద్ భాగవత ప్రవచనం చేస్తుంటే ఎండ కూర్చుని వినడానికి కూడా ఎక్కడ జాగా లేదు. అలాంటి సమయంలో దుంధుకారి తను గాలి వాయు రూపంలో ఉన్నాడు కనుక వెనుకాలకి అడ్డు ఇటు కొట్టుకుని పోతున్నాడు కనుక ఎక్కడో ఒక చోట స్థిరంగా నిలబడి వినాలి అనుకుని ఒక వెదురు కనిపించింది. ఆ వెదురు లోపలికి దూరాడు ఆయన. వెదురు లోపలికి దూరి అక్కడ కూర్చొని స్థిరంగా భాగవతాన్ని వినడం ప్రారంభించాడు. 7 రోజుల పాటు శ్రీమద్ భాగవత ప్రవచనం సప్తాహ దీక్షతో జరిగింది. ఇలా జరిగినప్పుడు ఒక్కొక్క రోజున సప్త గ్రంథి విభేదం అని ఒక్కొక్క రోజున ఆ వెదురుకు ఉండేటువంటి ఒక్కొక్క కడుపు పగిలేది. ఇలా 7 రోజులు అయ్యేటప్పుడు ఈ 7 కడుపులు పగిలాయి. దివ్య విమానం వచ్చింది. ఇంద్రుకారి వేదరూపం పోవడం మాత్రమే కాదు భగవాను లోకానికి వెళ్ళాడు. ఎంతో మంది విన్నారు ఆ భాగవతాన్ని. విన్నవాళ్ళందరూ అడిగారు గోకర్ణుని, ఇదే అన్యాయం అయ్యా, మేమందరం కూడా భాగవతం విన్నాం కదా, చెప్పిన వాడు నీకు ముక్తి రాలేదు, విన్నవాళ్ళు మాకెవరికి ముక్తి రాలేదు, కేవలం దుందుకారికి మాత్రమే ముక్తి రావడానికి కారణం ఏమిటి అని. అంటే అతడు దీక్షగా విన్నాడండి, మోక్షం కావాలి అని విన్నాడు కనుక అతడికి మోక్షం వచ్చింది. మీకు ఎవరికైనా మోక్షం కావాలా మళ్ళా చెప్పుకున్నాం భాగవతం అని. ఈసారి చెప్పే తనకు వినేవాళ్ళకి అందరికీ మోక్షం కలగాలి అనే సంకల్పంతో భాగవత ప్రవచనాన్ని ప్రారంభించాడు సప్తాహ దీక్షతో గోకర్ణుడు. అలా ప్రారంభించిన తర్వాత పూర్తి అయ్యింది శ్రీమద్ భాగవతం. దివ్య విమానములు ఆకాశం నుంచి గగనతలం నుంచి క్రిందికి దిగి వచ్చే అందరూ మోక్షాన్ని పొందారు. ఇది భాగవతంలో ఉండేటువంటి గొప్పతనం. ఈ విషయాన్ని కుమారకృష్ణుడు నారద భగవానుడికి చెప్పి, నువ్వు శ్రీమద్ భాగవతాన్ని వినిపించవయ్యా, వినిపిస్తే మళ్ళా తిరిగి తత్రికం తరుణాయతే ఆ ముగ్గురికి కూడా మళ్ళా మంచి అవయవనం వస్తుంది, హాయిగా ఆనందంగా వెళ్ళిపోతారు అని చెప్పాడు మహర్షి. అలా చెప్పిన తర్వాత నారద భగవానుడు శ్రీమద్ భాగవత ప్రవచనం ప్రారంభించాడు. శ్రీమద్ భాగవత ప్రవచనం ప్రారంభించిన తర్వాత ముగ్గురికి కూడా మళ్ళా తిరిగి తమ యొక్క పూర్వపు యవ్వనం కలిగింది, హాయిగా ఆనందంగా నాట్యం చేసుకుంటూ వెళ్లిపోయారట. ఇది భాగవతంలో ఉండే గొప్పతనం. కనుకనే శ్రీమద్ భాగవతి వార్త, భాగవత వార్త అది వినాలి. భాగవతాన్ని వినడం వలన సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్ భాగవతి కథ ఎప్పుడు వినదగినటువంటిది. శ్రీమద్ భాగవత కథ కేవలం మోక్షమే వస్తుందేమో భాగవతం వింటేనే భయపడాల్సిన అవసరం లేదు, మోక్షం తేలికగా ఇవ్వబడేది కాదు. ముక్తి కావాలనే వాడికి ముక్తి, ముక్తి కావాలనే వాడికి ముక్తి. ముక్తి ముక్తులను రెండిటిని, భక్తి విరక్తులను రెండిటిని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీమద్ భాగవతం. కనుక ఎవరైతే భాగవతాన్ని వింటారో వాళ్ళు తప్పక తమ కోరికను తీర్చుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఎందుచేత భాగవతంలో ఎత్ర హరిహి బహుధా గీయతే శ్రీమన్నారాయణుడు మాటి మాటికి మాటి మాటికి పద పదంలోనూ కీర్తింపబడ్డాడు కనుక శ్రీమద్ భాగవతానికి ఉండేటువంటి గొప్పతనం అది సర్వసాధారణమైనటువంటి మహాత్మ్యం. అది భాగవతాన్ని విన్నటువంటి వాళ్ళు అన్నటువంటి వాళ్ళు కూడా సరించేటువంటి గ్రంథం ఆ భాగవతం యొక్క వైభవాన్ని మనం తరువాతి ప్రసంగంలో అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ.